तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। ఏనాడేమో భవత్పదాబ్జములను ఎంతే పట్టుకొన్నారమో, ఆనాడే చరితార్థ జన్ములము మేమైనారము. ఎట్లేని బాబూ నీ దృష్టి పడన్ త్యజింపవు, ఎటులన్ పోనీక ప్రేమించి సుజ్ఞానంబీగల సత్యమూర్తివి కదా. కాళీ ప్రసాద సద్గురు ప్రభో, శంకరస్య చరితాకథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం. నీలకంఠ తవ పాద సేవనం సంభవాతు మమ జన్మ జన్మని. నీలకంఠ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః. క్షేత్రంలో ప్రకాశిస్తున్నటువంటి దాక్షాయణి సమేత భీమేశ్వర స్వామి మాణిక్యాంబ వారి సన్నిధిలో ప్రకాశిస్తున్న సర్వదేవతలకు శిరసా ప్రణమిల్లుతూ, అలాగే సత్సంగంలో శ్రవణ సేవని చేసుకుంటున్నటువంటి భగవద్భక్తులందరిలో ప్రకాశిస్తున్న భగవంతుడికి గురునాథులకి శిరస నమస్కరిస్తూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. దాక్షాయణి పరిపాలన సేయగా, దాక్షాయణి పరిపాలన సేయగా, దాక్షాయణి పరిపాలన సేయగా, దాక్షాయణి పరిపాలన దక్షయజ్ఞ విధ్వంసన చేసిన, దక్షయజ్ఞ విధ్వంసన చేసిన, దక్షయజ్ఞ విధ్వంసన చేసిన, దక్ష అక్షీణ ప్రమధేశ్వరా शंभो अक्षीण अक्षीण प्रमदेश्वर शंभो रक्षय माम उमा महेश्वरा रक्षय रक्षय माम उमा महेश्वरा हर ओम 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 हर हर ओम हर ओम हर ओम हर ओम मार्कण्डेयुनि మరణము నిలిపిన మార్కండే మార్కండేయుని మరణము నిలిపిన మార్కండేయుని మరణము నిలిపిన మృత్యుంజయ అభయంకర శంకర మృత్యు మృత్యుంజయ అభయంకర శంకర మృత్యు నిత్య విభూతి జయ జిలయ జినా నిత్య నిత్య విభూతి జయ జిలయ జినా నిత్య విభూ సత్య రూప ప్రళయ శంకర సత్య రూప సత్య రూప ప్రళయ కర శంకర సత్య హర ఓం 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 భక్తుల పాలిట పారిజాత మా భక్తుల పాలిట పారి భక్తుల పాలిట పారిజాత మా భక్తుల పాలిట పారిజాత మా శక్తి మించు వరాల నిచ్చెదవు శక్తి మించు శక్తి మించు వరాల నిచ్చేదవు, శక్తి మించు వరాల నక్త చెరులు అవ్యక్తులు నక్త చెరులు అవ్యక్తులు కాగా నక్తం యుక్తి జయ చెడి హే జగదీశ, యుక్తి జయ చెడి హే జగదీ, యుక్తి జయ చెడి హే జగదీశ, ద్రాక్షారామంలో దక్షయజ్ఞ విధ్వంసన చేసిన పరమేశ్వరుడు భక్తుల పాలిటి కల్పవృక్షమై, ఎందుకంటే బోళాశంకరుడు పరమేశ్వర ఆరాధన చేయాలి అనుకున్నప్పుడు పరమేశ్వరుడు ఎంత బోళాశంకరుడు, ఎందుకంటే సాధన చేసుకునే వాళ్ళకి నిన్న చెప్పుకున్నాం మనం ఏ ఆకారంలో తేలికగా మనస్సుకి పట్టుకోవడానికి పరమేశ్వరుడు చిక్కుతాడు, హృదయానికి చిక్కుతాడు. అంతేకాదు చిన్నప్పుడు మనం కథలు చరిత్రలు వింటూ అనుకునేవాళ్ళం, అడగగానే వరాలు ఇచ్చేవాడు బోళాశంకరుడే, తత్మవాళ్ళు అంత తొందరగా ప్రసన్నం కారట మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి. అందుకని నా చిన్నతనంలో నాకైతే పరమేశ్వర స్వరూపంలో గురుదేవులు చిక్కారు. అంటే ఎవరు ఎలా ఆరాధన చేస్తే ఆ విధంగానే మనకి ప్రసన్నత కలుగుతుంది భగవంతుని యొక్క స్వరూపం. అలాగే ఇక్కడ కూడా పరమేశ్వరుడు అందులోనూ మనకి రామాయణ ప్రవచనంలో అగస్త్యుని యొక్క అంశం కూడా ఇక్కడ చాలా నడవడిక ఉన్నదని అర్చక స్వాములు చెప్పారు మనకి. మనకి మన ఇంతకుముందు అయోధ్యకాండలోను బాలకాండలోను మనం ఎక్కడ అంత ప్రస్తావన రాలేదు వినలా. కానీ అగస్త్యుని యొక్క వారి యొక్క ప్రభావము వారి యొక్క అనంతమైనటువంటి శక్తిని గురించి మనం రామాయణంలో వింటూ ఉంటే అగస్త్యులే వ్యాసుల వారిని ఇక్కడ తీసుకొచ్చారట. క్షేత్రానికి చాలా పవిత్రత ఉన్నది. అటు ఇటు అగస్త్య మహాముని వారు, అటు పక్క నుంచి తిరిగి మరి వ్యాసులు వారు. మరి సరే ఇక బోళాశంకరుడు, నువ్వు ఎంత ఎత్తున నువ్వు నీ మనసులో ఆరాధన చేస్తావో నేను నీకు మించి ఉన్న అంత ఎత్తున అన్నట్టుగా మనకి భీమేశ్వర స్వామి పక్కనే మళ్ళా మనం ఎత్తుకోవడానికి కిందకి వెళ్ళాల్సి వస్తుందేమో అని మళ్ళీ అక్కడ ఒక అమ్మని పెట్టుకున్నాడు ఆయన. ఎవరా ఆవిడ? దాక్షాయణి. ఇందుకీ ఇంత పవిత్రమైనటువంటి స్థలం రావడానికి ఆయమ్మ కారణమైంది. అక్కడ అందుకని అదేవిధంగా అంతేకాకుండా మనం అనుకుంటున్నాం అమ్మ జగన్మాత యొక్క కృప. అందుకని మనకేం కావాలి అంటే ఇక్కడ ముఖ్యంగా మానవుడు, నిన్న మనం ఎక్కడ దాకా వచ్చాం? మాయ వరకు వచ్చాం. మాయ అనేటువంటిది ఒక ప్రకృతి. ఇవాళ కూడా మనకి రామాయణంలో మాయ గురించి వచ్చింది. మాయని మనం వశం చేసుకోవాలి అంటే ఎవరిని ఆశ్రయిస్తే మాయ వశమవుతుందని చెప్పారు రామాయణంలో? అమ్మ జగన్మాతని వశం, జగన్మాత అనుగ్రహాన్ని పొందితే పరమాత్మ యొక్క దర్శనాన్ని మనం పొందగలుగుతాం. అలాగే ఇక్కడ కూడా అమ్మ జగన్మాత అయినటువంటి శ్రీచక్ర స్వరూపంలో ఉండి అమ్మ యొక్క స్వరూపాన్ని మనకి దర్శింపజేస్తున్నారు ఇక్కడ. మాటి మాటికి ఎందుకు చెప్తున్నానంటే యాత్రికులు మర్చిపోకుండా ఉండాలి. ఎందుకంటే యాత్రలు చేసి చేసి ఎక్కడ ఏ దేవుడు ఉన్నాడో కూడా కొంతమంది చెప్పలేకుండా ఉంటారు. ఏం చూసి వచ్చారని? దేవుణ్ణి చూసామని అంటారు. ఇది ప్లోరల్. ఇంకా మీరు యాత్ర చేసి వచ్చారు కదా, ఒక్కొక్క యాత్రని తీసుకొచ్చి అక్కడ ఏ దేవుణ్ణి చూసారో మీరు అంటామనుకోండి. కానీ కొంతమంది అమ్మగారులు అయ్యగారులు ఉంటారు, డైరీ రాసుకుంటారు. మా చిన్నతనంలో కూడా మేము అలాగే రాసుకునేవాళ్ళం. ఎక్కడ పరమాత్మ ఏ ఏ స్థానాల్లో ఏ ఏ విధంగా ప్రకాశిస్తున్నాడు, ఆ ఏది ఆ క్షేత్రానికి ఎంత చరిత్ర ఉన్నది, ఎటువంటి క్షేత్రానికి మనకి గురుదేవులు మన ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే నేను రాగానే చూస్తున్నాను ఇక్కడ మనం మనందరం బయట నుంచి వచ్చిన వాళ్ళమే చాలామంది ఎక్కువ ఇక్కడ ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళమే ఉన్నాం మనం. నిజమే, మనం ఇక్కడంత కార్యక్రమాన్ని అంటే దేవుడు సన్నిధిలో చేసుకోవాలని పెట్టుకున్నాము. తర్వాత ఇంకోటి ఉంది మనకి, ఏంటి తెలుసా? ఉన్న ఇంట్లోనే ఉంటే కొంచెం మొహం మొత్తుతుందట. అందుకని కొంచెం కొత్త స్థానం కావాలి అనుకునే మనసు వస్తూ ఉంటుందంట. అందుకని ఎట్లా ఉంటుందంటే మాకు ఆశ్రమం పెట్టిన కొత్తలో స్వామి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఇలాంటి సమ్మర్ వస్తే బయటకు వచ్చి బయట చెట్ల కింద స్వామివారు తమ బోధన అందిస్తుంటూ ఉండేవారు. విజ్ఞాన మందిరం నుంచి ఆశ్రమంలో బయట మామిడి తోపుల కింద చేరి మళ్ళా అక్కడ బోధ చెప్పుకోవడం, సంకీర్తన చేయడం, ఇటువంటి విచారణ చేసుకోవడం జరుగుతూ ఉండేది. మరి మనం ఇక్కడ ఎలా ఎక్కడ చేసుకుంటున్నామంటే ఇది కూడా భగవంతుని యొక్క సన్నిధానమే. అసలే సమ్మర్గా ఉంది కదా, ఎండగా ఉంది, బాగా వడగల్పుగా ఉంది, బాగా వేడిగా ఉందని అనుకుంటున్నారేమో. నా సన్నిధికి వస్తే అభిషేకాలు ఎక్కువ జరిగి చక్క చల్లదనంగా ఉంటుంది. అందుకని సన్నిధిలో ఈ వాతావరణంలో పెట్టుకుని మీరు హాయిగా ఇంగ్లీష్లో అనలేండి, ఎంజాయ్ అన్నాం. ఏమనాలి? మనస్సుని శాంతపరచుకోండి. మనసులన్నీ ఆవేదనతో ఉంటున్నాయి కాబట్టి మనస్సుల్ని ఏం చేసుకోవాలి? శాంతపరచుకోండి. భగవన్నామంతో శాంతపరచుకోండి, భగవత్ తత్వాన్ని విని సమాధానాన్ని పొందండి. తత్వాన్ని గుర్తిస్తే మనసుకు సమాధానం వస్తుంది. భగవన్ నామం చేసుకుంటే ఆవేదన తీరుతుంది. అందుకనే మనం చూడండి, పాడపాడుకున్న తర్వాత హరవోం అనుకునేసరికి అందరి హృదయాలు ఎక్కడికి వెళుతున్నాయంటే హరవోం 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 హరవోం. అది ఒక నామం అనేటువంటి ఒక వర్షం. అక్కడ అభయహస్త ముద్ర స్వామివారి పైనుంచి పడుతున్న అభిషేక వర్షము. మనం ఇక్కడ చూడండి, కిందన దర్శనం చేసుకుంటున్నాము స్వామివారిని, మళ్ళీ పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము. స్వామివారికి అభిషేకం చేస్తే తీర్థం అంతా కిందకు వస్తుంది, కానీ కింద పాద సన్నిధి ఉన్నదే కదా. మనం ఏం చేస్తున్నాము, హరవోం అనుకునేసరికి ఆ స్వామి పాదాల చెంత చంద్రశేఖర శంకరస్య చరితాకథామృతం చంద్రశేఖర గుణ అనుకీర్తనం నీలకంఠ తవ పాద సేవనం. స్వామి యొక్క పాదాలకి మనం ఏం చేస్తున్నాం, చూసుకుంటామా, ఏం చేస్తాం, శిరస్సు నాంచమా? అదేంటండి, మిమ్మల్ని లోపలికి పంపించారా? మమ్మల్ని ఎవరిని లోపలికి పంపించలేదు. ఎవరిని మిమ్మల్ని, మనం అంతా లోపలికి వెళ్ళినా కూడా మనం ఏ, మనం కొన్ని కొన్ని క్షేత్రాల్లో స్వామి దగ్గరికి వెళ్ళి సన్నిధికి వెళ్తుంటాం కదా, అక్కడ ఏమైనా అతుక్కుపోతున్నామా? మళ్ళీ తిరిగి బయటకు వస్తున్నామా లేదా? అంత బూటకమే. నిలవాల్సింది ఎక్కడ? మహాత్ములు మనకి, మహాత్ములు పాదాల చెంత ఉన్నా కూడా పాదాలకి అతుక్కుపోలా. ఎక్కడ నిలుపుకోమన్నారు మహాత్ములు మనకి? ఆ పాదాలు ఎక్కడ నిలబడతాయి? హృదయంలోనే నిలబడతాయి. భక్తానాం హృదయాం భోజే విశేషేణ ప్రకాశతే. భక్తుల యొక్క హృదయాల్లో విశేషంగా ప్రకాశిస్తూ ఉంటాయి ఆ పాదాలు. ఎందుకని విశేషంగా ప్రకాశిస్తూ ఉంటాయి? నిరంతరము నామధారణ చేసి ఉంటాడు ఆ భక్తుడైనటువంటి వాడు. నామధారణ చేసి తత్వ విచారణతో ఇమిడి ఉంటాడు. అప్పుడు ప్రపంచ స్మరణ ఎక్కడుందండి? విషయాదుల స్మరణ ఎక్కడొస్తుందా మనస్సుకి? కాబట్టి అటువంటి హృదయంలో ఆ దివ్య చరణారవింద ఇది విచారణ. అక్కడ పదముల విచారణ, పాదముల ఇది అనుసంధానం, స్పందన కలుగుతోంది. ఎక్కడైతే మనసు ఆ దివ్య పాదారవింద సన్నిధిని పొందుతోందో వెంటనే మనకి హృదయం స్పందిస్తోంది. అక్కడ స్పందన కలుగుతోంది, భగవద్ అనుగ్రహం కలుగుతోంది మనకి. అందుకని మనం ధ్యానం చేసుకునేటువంటి సమయంలో మనకి ముఖ్యంగా మహాత్ములు మనకి ప్రసాదించిన ముద్ర ఏది అంటే ఓంకారం. మనం శివుణ్ణి ఆరాధన చేసేటువంటి సమయంలో కూడా వెంటనే ఏం గుర్తుకొస్తుందండి? శివుణ్ణి దర్శిస్తే శివుడు ముద్ర ఎలా ఉంటుంది మనకి? ఆయన్ని కూడా రూపనామాలతో చూడాలి అనుకున్నాం అనుకోండి, రూపనామాలతో చూడాలంటే శివుడు ఎలా కనిపిస్తాడు సాధారణంగా? అవునండి, కళ్ళు మూసుకుని ధ్యానముద్రలో ఉంటాడు ఆయన, అవునా కదా? ధ్యానముద్రలో కనిపిస్తాడు. ధ్యానముద్రలో కనిపించి ఆయన శిరస్సు నుంచి గంగ అభిషేకం చేస్తూ ఉంటుంది స్వామిని. అభిషేకం జరుగుతూ ఉంటుంది కదా. మనకి కూడా ఈ మనకి మహాత్ములు కూడా ఎవరైతే సాధనకి గురుపాదాశ్రయం చేశామో, లేదు వేదాన్ని ఆశ్రయించిన వేదమూర్తులకు కానీ ముఖ్యంగా చెప్పబడినటువంటిది ఏది? ఓంకారం, ప్రణవం. ప్రణవము లేనటువంటి మంత్రము, శిరస్సు లేనటువంటి మొండెము వంటిది. నమశివాయ 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 అనుకునేటువంటి పంచాక్షరి జపానికి కూడా ఏం కావాలి ముందర? ఓం నమశివాయ ఓం నమశివాయ. ఇంతకీ ఆ ఓంకారం అనేటువంటిది మనం గుర్తించడం కోసం తర్వాత తర్వాత అక్షర సమన్వయం చేసి చూపించారు మహాత్ములు. దాన్ని సేకరించి కానీ అసలు శబ్దానికి మూలమేమిటి, ప్రణవం అనేటువంటి ఆ ఉచ్చారణ శబ్దానికి మూలమేమిటి, ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే శబ్దానికి మూలము ప్రణవము. అది కూడా ప్రపంచ విషయాదుల స్మరణ కానీ ఇంకే స్మరణ లేనప్పుడు ఎక్కడైతే ఆకాశం ఉంటుందో ఆకాశానికి గుణము ఏది? శబ్దమై ఉన్నది. అందుకనే ఆకాశం అనేటువంటి దాని శబ్దం నుంచి ప్రప్రథమంగా వచ్చినటువంటిది ఏది అంటే ఖాళీగా ఉన్నటువంటి హృదయం నుంచి వచ్చేటువంటిది ఏంటి? ప్రణవమే వస్తుంది. దానిని మనకి గుర్తింపు చేయడం కోసం మహాత్ములు ఒక ఖాళీ శంఖం చెవు దగ్గర పెట్టుకుంటే పురుగు ఉండకూడదు లోపల. దాన్ని క్లీన్ చేసిన తర్వాత చూస్తే ప్రణవం వినిపిస్తుంది. ఖాళీ చెంబు చెవి దగ్గర పెట్టుకుంటే ప్రణవం వినిపిస్తుంది. నీ హృదయంలో ఎటువంటి విషయాదుల యొక్క అలికిడి లేకపోతే నువ్వు కూర్చోగానే నీ నుంచి వచ్చేటువంటి స్మరణ ఏది? ప్రణవస్మరణ. ప్రణవమే వినిపిస్తుంది. అందుకనే మనకి ఇక్కడ కూడా అభిషేక సమయంలో కూడా మనకి ప్రప్రథమంగా మహాత్ములు మనకి నేర్పించింది ఏది? ప్రణవంతోనే మంత్రం మొదలవుతుంది. అటువంటి ప్రణవంతో మనం ఇక్కడ హరవోం 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 అని మనం అనుకునేసరికి ఒక్కసారిగా హృదయంలో ఉన్నటువంటి గ్రంథులన్నీ కూడా విడిపడిపోయి ఏమవుతుంది అక్కడ? భిద్యతే హృదయ గ్రంథి, ఛిద్యంతే సర్వ సంశయాః, క్షీయంతే సర్వకర్మాణి, గురోహ కరుణయా శివే. అక్కడ గురుదేవుల యొక్క కరుణ చేతనే మనకి ఏది? మనకి ఈ హృదయ గ్రంథులన్నీ కూడా భేదింపబడతాయి. భిద్యతే హృదయ గ్రంథి, నీలో వచ్చే సర్వ సంశయాలు ఛిద్యంతే, సందేహరహితం చేస్తూ ఉంటుంది. క్షీయంతే, జన్మకి కారణమైన కర్మలు క్షీయంతే, నశించిపోతాయి. దేనిచేత? గురో కరుణయాసివే. గురుదేవులు ఎవరు? అక్కడ మనకి గురుగీత చెప్తోంది, శివస్వరూపమైనటువంటి వాడు, పరశివ స్వరూపుడైనటువంటి గురుదేవుని కరుణ చేత మనకేమవుతోంది ఇక్కడ? మన జన్మ లేనటువంటి స్థితికి మనకి తీసుకెళ్తోంది. మళ్ళీ మాటి మాటికి మళ్ళా గర్భంలో పడి మాంసమయ పిండాన్ని మళ్ళీ తెచ్చుకోక్కర్లేదు. అందుకనే మహాత్ములు యాత్రలన్నీ కూడా తిప్పి దర్శింపజేశారు. స్వామి ఇక్కడ కూడా తీసుకొచ్చారు, గురుదేవులతో కూడా వచ్చిన సందర్భం ఉంది. ఇక్కడ స్వామివారు ఒకసారి నా బాగా చిన్నతనం అప్పుడు ఇవన్నీ తిప్పి తిప్పి తీసుకువెళ్ళి అన్నవరంలో ఒక రెండు మూడు రోజులు ఉన్నాం. ఏది? ద్రాక్షారామం, కోటిపల్లి తీసుకువెళ్ళి కోటిపల్లిలో మన భక్తులు ఉన్నారు, వారికి కూడా దర్శనమిచ్చి అక్కడ పంటి మీద కారు ఎక్కించి మళ్ళీ అటు పక్కకి తీసుకువెళ్ళారు. ఎందుకంటే చరిత్రలో రాముని యొక్క చరిత్ర వింటూ మనసు ఎంత ఆహ్లాదాన్ని చెందుతుందో, ఏ సాధకుడైనటువంటి వాడు తన గురుదేవుల యొక్క కదలికలు, తన గురుదేవుల యొక్క లీలలు, వారి యొక్క ఏది ఆ అవతారంలో ఉన్నటువంటివన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటే అది మనకి హృదయానికి స్పందన తీసుకొస్తుంది. అంతేగాని నేను బయటికి వెళ్ళి అక్కడ దొరికితే నేను ఇడ్లీ సాంబార్ తిన్నాను, మా ఇంట్లో చక్కెర పొంగల్ తిన్నాను, మా బావగారింటికి వెళ్ళి ఇంకోటి ఏదో తిన్నాను, లేకపోతే పట్టు చీరలు కొనుక్కున్నాను, ఈ మన చరిత్ర కూడా ఒక చరిత్రే. పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు ఈ దేహానికి, కానీ పుట్టిన ప్రతిదీ పోవాల్సిందే కదా. ఎప్పుడో ఏనాడో ఎక్కడో రాసిపెట్టే ఉన్నది, జన్మించినప్పుడే మనకి రాసిపెట్టున్నది పోవడం అనేటువంటిది, రాకడా పోకడా కలిగినటువంటిది జన్మ. జనించేది గా గతించేది ఏది? ఈ దేహం అనేటువంటిది. కానీ ఇంత దేహం వచ్చిన తర్వాత దేహాన్ని సృష్టించినటువంటి ప్రభువు ఊరికినే వదిలిపెట్టలా, రూపనామక్రియ రహితమైనటువంటి ఒక చైతన్యం వచ్చి మనందరిలో ప్రకాశిస్తుంది. అది మనందరిలోనే కాదు, ప్రతి అణువులో కూడా ప్రకాశిస్తుంది. అది లేని అణువు లేదు. దాన్ని గుర్తించేందుకే అడుగడుగున గుడి ఉంది. ఆ గుడిలో ఏముంది? దేవుడు ఉన్నాడు. గుడిలో ఎవడు ఉంటాడు? దేవుడు ఉంటాడు. దైవ దర్శనాలు చేసుకుంటున్నామంటే అడుగు అడుగుకి మన పూర్వ చరిత్రని మళ్ళా మళ్ళా మననం చేసుకుంటూ ఉంటే ఎంత ఆనందం, ఎంత తృప్తి మనకి. అందుకని ఇటువంటి పవిత్ర క్షేత్రంలో మనం అందరం కూర్చుని మనం ఎందుకు విచారణ చేస్తున్నాము? మాయని ఎట్లా ఛేదించాలి? మాయ మాయ వల్లనే మనకి ఈ ప్రకృతిలో మనస్సు ఏం చేస్తుంది, దాని అలజడి ఎక్కువైంది. ధ్యానానికి కూర్చుంటే నా సంగతి ఏంటి అని మనస్సు, అంతకుముందు జరిగినవి, జరగబోయేవి, జరుగుతున్నవి ఏం చేస్తుందండి? నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో, నిన్నటి నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో, నేటి సంగతినే మరచి సతమతమవుతా వేళ, నేటి నేటి సంగతినే మరచి సతమతమవుతా వేళ, నేడు చేజారిపోతే గుండె పగులయేడ్చే వేళ, నేడు చేజారిపోతే గుండె పగులయ్, నేడు చేజారిపోతే గుండె పగులయేడ్చే వేళ, ఏకాగ్రత లేని మనసా, ఏకాగ్రత లేని మనసా గాలిలో దీపం, ఏకాగ్రత లేని మనసా గాలిలో దీపం నీవు, ఏకాగ్రత లేని మనసా ఆరాటం నిండిన మనసా పడిలే చేకెరటం నీవు, ఆరాటం నిండిన మనసా పడిలే చేకెరటం నీవు, ఆరాటం నిండిన మనసా పడిలే చేకెరటం నీవు, ఆరాటం నిండిన మనసా పడిలే ఈ నిజాన్ని తెలుసుకొని నీ నడవడి మార్చుకొని, ఈ నిజాన్ని తెలుసుకొని నీ నడవడి మార్చుకొని, ఈ నిజాన్ని తెలుసుకొని నీ నడవడి మార్చుకొని, గురునామ స్మరణే చేస్తూ నీ గమ్యం చేరుకో, గురునామ స్మరణే చేస్తూ, గురునామ స్మరణే చేస్తూ నీ గమ్యం చేరుకో, నిలకడే లేని మనసా ఎందాక నీ పయనం, నిలకడే లేని మనసా, నిన్ను నీవే నమ్మవు నీవెవరిని నమ్మగలవు, నిన్ను నీవే నిన్ను నీవే నమ్మవు నీవెవరిని నమ్మగలవు, నిలకడే లేని మనసా ఎందాక నీ పయనం, నిలకడే లేని మనసా ఎందాక. ఈ చరిత్ర ఎవరిదంటారు? ఇన్ని కేజీలున్నా ఏమండి, ఇన్ని కేజీలు, ఇంత నడక, ఎక్కడి నుంచో బయలుదేరి క్షేత్ర దర్శనం చేసుకోవాలని, ఇంతింత ఖర్చులు పెట్టుకుని మనం ఇక్కడికి వచ్చి కూర్చుని ఆ శివశివ హరహర అని మనసు నిలపాలి అనుకుంటే మనసుగాడు చేసేటువంటి లీల, మనలీలే నిలకడ లేదు మనసుకి. ఇందాక ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటుంది. ఇక్కడ కూర్చుండ మాత్రం ఇక్కడే కూర్చుండదు, కానీ ఎన్ని ప్రయాణాలు చేసి వస్తుందో, ఎన్ని పనులు చేసి వస్తూ ఉంటుందో. కూర్చోడానికి ఇది చాలా పెద్ద పేరంది వేషం వెచ్చుకుని మరీ కూర్చుంటాం, కానీ నిన్నటి జ్ఞాపకాలు, రేపటి వ్యాపకాలు నిన్నేం చేసామో గుర్తు చేస్తుంది, లేకపోతే రేపటి ప్లాన్లు చేస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ ఏం పనులు చేయాలి, ఫ్రిడ్జ్లో వంకాయలు ఉన్నాయా, బెండకాయలు ఉన్నాయా, లేకపోతే ఇంకేంటి, అదేంటమ్మా యాత్రకు వచ్చాం కదా భోజనాలు కూడా ప్రసాదం పెడుతుంటే ఇంకా ఫ్రిడ్జ్ వంకాయలు బెండకాయలు ఎందుకు గుర్తుంటాయి, కామేపల్లిని వదిలిపెట్టి వస్తే ఎవరి కొంపని వాళ్ళు వదిలిపెట్టి అన్నిటికన్నా ఏది బాగుంది, ఇల్లు కంటే గుడి పదిలం, ఇల్లు కంటే గుడి పదిలంగా ఉంది ఇప్పుడు మనకి. ఎందుకంటే హాయిగా నామం చేయొచ్చు, దైవ దర్శనం చేసుకోవచ్చు, తత్వ విచారణ చేసుకోవచ్చు, పూటకింత ప్రసాదం మనకి లోటు లేకుండా పెట్టేస్తున్నారు. ఇప్పుడు కింద చెప్పారు చూడండి, ప్రసాదమే తింటున్నాం మనం, అక్కడ ఏం గుణదోషం లేదు, అక్కడ ఏ వాసన లేదు అందులో, కానీ ఆ ప్రసాదము మనలోకి వెళ్ళి మన మనోబలాన్ని పెంచుతుంది, మన మనస్సుకున్నటువంటి బలాన్ని పెంచుతుంది. ఎందుకంటే మనోబలం కావాలి ఇక్కడ మన ఒక దృఢమైనటువంటి గొప్ప కార్యక్రమం. అన్నిటికన్నా గొప్ప కార్యం ఏంటి, పెళ్ళిళ్ళు చేయడం కాదు, నీ జీవితాన్ని నువ్వు చక్కపరచుకోవడం. పెళ్లి చేసిన తర్వాత ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు, ఖర్చయిన వాడే అప్పులు చేస్తే మీద నెత్తి మీద ముసుకేసుకుంటాడు అంతే కదా. ఇవన్నీ కాలగర్భంలో అలా వెళ్ళిపోతూ ఉంటాయి, అందరికీ తెలుసున్న విషయమే. కానీ ఈ జీవితం పోతుంది మనకి, పుట్టేప్పుడే 40 ఏళ్ళు దాటిపోయినాయి, 30 ఏళ్ళు దాటిపోయినాయి, 50 ఏళ్ళు దాటిపోయినాయి, 60 ఏళ్ళు దాటిపోయినాయి, 70 ఏళ్ళు దాటిపోయినాయి, 80 ఒకటి చూస్తుంది, ఏంటి సమాధానం ఈ జీవితంలో? నీ జీవితానికి నువ్వేం చక్కపరుచుకున్నావు? కానీ ఈ జీవితంలో మనం చక్కపరుచుకున్నటువంటి బీరువాల్లోవి, ఇనపెట్టుల్లోవి, లాకర్లలోవి, డిపాజిట్లు ఇవన్నీ ఒక్కటి మన వెళ్ళేనాడు మన వెంట వస్తుందా, ఒక్కటి మన వెంట వస్తుందా, ఆలోచించండి. మన ఇన్ని కన్ను కబుర్లు చెప్పుకుని లోకాభిరామాయణం ఎంతో రుచిగా వినడానికి వినసొంపుగా ఉంటుంది. ఏ ఒక్కళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోను, లేకపోతే రోడ్డు మీద పోయేవన్నీ మాట్లాడుకోను, చాలా బాగుంటుంది కాలక్షేపానికి. కాలం కాలం నిక్షేపం అవ్వదు దానిలో, ఎందుకు వృధా కాలక్షేపం? కానీ ఒక భగవన్నామం చేసుకుంటున్నాం, ఒక భగవతత్వ విచారణ చేసుకుంటున్నాం. మనకి అసలు ఈశ్వరుడు ఇక్కడ ప్రతిష్ట అవడానికి కారణమేంటి, ఇంత క్షేత్రం అవడానికి కారణమేంటి? మన మధ్యలోనే ఎంత మహానుభావుడు అయినా కోరిన వరాలను ఇస్తూ ఉంటాడు. క్షేత్రపాడుకుడు లక్ష్మీనారాయణుడు కూడా, ఆయన కూడా నారాయణమూర్తి ఒళ్ళో కూర్చుంది లక్ష్మీదేవి చూసుకోండి. మళ్ళా ప్రతిష్ట కూడా శ్రీరామచంద్ర ప్రభు చేశాడట. అబ్బో ఇక్కడ చూడండి హరిహర క్షేత్రం, ఇక్కడ అంటే శ్రీరాముడు మనం వింటూ ఉంటే శ్రీరాముడు గుర్తుకొస్తున్నాడు. అసలు హీరో గారు ఉన్నాడు ఎవరు, పరమేశ్వరుడు భీమేశ్వర స్వామి. ఇక అమ్ముంది తల్లి, మనం అన్ని క్షేత్రాలు వెళ్ళగలమా, 18 క్షేత్రాలు వెళ్ళాలంటే ఎంత కష్టం. కానీ మనకే దగ్గరలో ఉన్నటువంటి అమ్మ, మనుల తల్లి, అమ్మని దర్శనం చేసుకోవచ్చు మనం, ఆరాధించాలి. కానీ అమ్మ ఒడిలోనే ఉన్నాం మనం, ఇప్పుడు అమ్మ ఒడి కాకుండా ఎక్కడుంటామండి? కన్నమ్మకైతే మనం బరువు అయిపోతాం, కానీ సృష్టినిచ్చేటువంటి అమ్మకి మనం బరువు ఎక్కడవుతాం? సృష్టించేటువంటి అమ్మకి మనం బరువు అవ్వం, ఎందుకంటే ఆ తల్లి మనది, ఆ తల్లి సృష్టి స్థితిలే కారిణి. నీ కన్ను సన్నలలో ఈ లోకము మొదలవునే, నీ కన్ను సన్నలలో ఈ లోకము మొదలవునే, నీ కన్ను సన్నలలో ఈ లో లోకము మొదలవునే నీ కన్ను సన్నలలో ఈ లోకము మొదలవునే కన్నుదమ్ముల కాంతులలో కళకళలాడుచు మనునే కన్నుదమ్ముల కాంతులలో కళకళలాడుచు కన్నుదమ్ముల కాంతులలో కళకళలాడుచు మనునే కన్నుదమ్ముల నీ కనుబమ ముడిలో నిఖిలములయమగునే నీ కనుబమ ముడిలో నీ కనుబొమ్మ ముడిలో నిఖిలములయమగునే నీ కనుబొమ్మ ఈ నిఖిలములయమగునే పరమ పావని నతజనావని ప్రళయకారిణి పరమ పావ నతజనావ ప్రళయకారిణి భవభయనాశిని పరమ పా నతజనావని ప్రళయకారిణి భవభయనా భవభయహారిణి వందనమో మాతా కాళికా మమ జననీ వందనమో మాత కాళికా మమ జననీ దాక్షాయణి మమ జననీ దాక్షాయణి మమ దాక్షాయణి మమ జననీ దాక్షాయణి అవునా మనని కన్నమ్మ మనతో వస్తుందా? వాళ్ళ ముందు మనం పోతాము లేదు, మనం ఉండగానే సృష్టి స్థితి లయలో లయమైపోతుందో ఎప్పుడేమవుతున్నాయో, కానీ మన వెంట ఉండి ఇంట ఉండి మనతో ఉండి గుర్తించిన వారికి మాత్రమే అనుభూతినిచ్చే పరమ పావని జగజ్జనని అమ్మ. అమ్మ యొక్క కను సన్నలలో ఈ లోకం మొదలవుతోంది. అమ్మ యొక్క ఆ కళ్ళ యొక్క వెలుగు నీడలలో ఇదంతా కూడా ఏది జరుగుతుంది, స్థితి జరుగుతోంది. తిరిగి అమ్మ తిరిగి మళ్ళా లయింప చేసుకుంటోంది, తన దృష్టిలో భాగమే ఇదంతా కూడా. ఆయన అమ్మ దృష్టికి మన స్వామి దృష్టికి భిన్నం లేదు. అటువంటి కరుణలో ఉన్నాం మనం, కానీ గుర్తించాలి కదా. గుర్తిస్తే అనుభూతి మనది, గుర్తించకపోతే మూడుసార్లు తినడం, ఆరుసార్లు వెళ్ళడం, ప్రపంచంలో విషయం వస్తే అనుభవించడం. ఏమిటి తింటున్నాము, ప్రొద్దునే వెళ్ళిపోతున్నాం మల విసర్జన చేసినట్టు. దానికోసమా మన జీవితం వచ్చింది? మూడునాళ్ళ ముచ్చడం కోసమా మన జీవితం వచ్చింది? ఈ మూడు రోజులలో అంటే మన ఉన్న పరిధిలోనే ఈ జీవితం పునీతం అవ్వాలి, ఈ దేహం పునీతం అవ్వాలి, ఈ దేహంతో ఈ దేహంలో ప్రకాశించేటువంటి నిన్ను నువ్వు గుర్తించాలి. కరెంటుతోనే అన్నీ తయారవుతాయి, కరెంటు ఉంటేనే కరెంటుతోనే మళ్ళీ లైట్లు వెలుగుతాయి. ఈ లైట్లన్నీ కూడా తయారవడానికి కారణము కరెంటుతోనే. ఫ్యాక్టరీలన్నీ కరెంటుతోనే తిరుగుతుంటాయి. ఆ కరెంటు ఉన్నదో లేదో చెప్పడానికి కూడా ఆ లైట్లే మనకి, ఆ ఫ్యాన్లే కారణమవుతోంది. కరెంటు ఉన్నదో లేనిదో పోయిందో ఎలా తెలుస్తుంది మనకి? కరెంటు ముట్టుకొని అవసరంలే. కరెంట్ ద్వారా వెలిగే లైట్లు ఫ్యాన్ల ద్వారా తెలుస్తుంది మనకి. కానీ కరెంటు కంటిగా కనిపించేటలా ఈ లైట్లకి ఫ్యాన్లకి ఇన్నిటికి కారణమైనటువంటిది ఏదో ఆ కరెంటు మనకి కంటికి కనిపించేట్లా, కానీ ఉన్నది అది. అలాగే మన జీవితాలన్నిటికీ కారణమైనటువంటిది ఒకటే శక్తి, పరాశక్తి. అది అనంత శక్తి, అఖండ శక్తి. ఆ శక్తి ఇక్కడ ప్రతి క్షేత్రంలోనూ ఇంకా ఇంకా అనంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. సర్వవ్యాపకంగా ఉన్నప్పటికీ కూడా ఆ శక్తిని మనం గుర్తించాలి అన్నప్పుడు చూడండి, ఆవు ఒడిని ఆవు ఒంటి నిండా కూడా నరాల నిండా ఏముంటుంది, రక్తం ఉంటుంది. రక్తమే పాలుగా మారుతుంది. అక్కడ చూడండి, నా రక్తం నీకు పాలుగా మార్చి ఇచ్చానంటుంది తల్లి. కానీ పాలు తీసుకోవాలంటే ఎక్కడ పడితే అక్కడ పిండితే వస్తాయా పాలు? గొర్రె నుండి కూడా పాలు పిండుతారు కదా, మేక మేక నుంచి కూడా పాలు పిండుతారు. ఎక్కడ పిండుతారు? దాని మెడ దగ్గర కూడా రెండు ఉంటాయి, రెండు వేలాడుతూ ఉంటాయి మేక దగ్గర, మెడ దగ్గర రెండు. వాటి నుంచి పాలు రావాలని పిండితే ఒక తన్ను తంతుంది. అక్కడ కాదు, పాలు తీయాల్సిన స్థానం ఎక్కడ? ఎక్కడైతే పొదుగు ఉంటుందో అక్కడే పాలు వస్తాయి. అలాగే ఈ క్షేత్రాలన్నింటినీ కూడా ఎటువంటివి అంటే ఆవు పాల పొదుగు లాంటివి. ఇవన్నీ మనం వెతుక్కుని వెళ్ళాలి. వెళ్ళి వెతుక్కుని అక్కడ ఉన్న పరమాత్మ దర్శనం చేసుకోవడానికి మనం అక్కడ ఇన్ని గంటలుంటే మాకు బాగుంటుంది కాదు, బాగుంటుంది కానీ ఎన్ని గంటల నుంచి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి జీవితంలో ఉన్నామో నీలో ఉన్న పరమాత్మ నువ్వేమైనా ఆవగిందంత గుర్తించగలిగావా? అందుకని ముందర తనను తాను గుర్తించే అవకాశాన్ని మనం తీసుకోవాలి. ఆ పరమాత్మ ఈ క్షేత్రస్థానంలో మరింతగా ప్రకాశిస్తూ ఉంటారు. మనం తనను తాను గుర్తించడానికి ప్రయత్నంలో ఆ పరమమైనటువంటి దైవ అనుగ్రహం మనకి తోడవుతుంది. దైవానుగ్రహం మనకి తోడైతే ఏమవుతుంది? సాధన ఇంకా ఇమిడీకృతం అవుతుంది మనకి. మనం సాధన అప్పుడు మనం చేసుకోగలుగుతాం. సాధన అనేది పుస్తకాల్లోనో శాస్త్రాల్లోనో వేదాల్లో మాత్రమే లేదు, ఉంది, తెలియచేస్తోంది. ఆకలేస్తోంది అంటే టీవీలో బలమైన ఆహారాలు ఇవి ఇవి అని మీకు టీవీలో చాలా భోజనాలు చూపిస్తూ ఉంటారు. కానీ నీ కడుపు నిండాలంటే నువ్వు ప్రయత్నం చేయాల్సిందే. నువ్వు ఖర్చు పెట్టుకుని నువ్వు పప్పు వండుకుని హాయిగా దోసకాయ పప్పు మామిడికాయ పప్పు వేసుకుని హాయిగా నువ్వు వండుకుని కంచం ముందు కూర్చుని నువ్వు ఇంత కవలం హాయిగా మహాప్రసాదం తీసుకుంటే మనకి బలం వస్తుంది. కానీ టీవీలో నేను 24 గంటలకి 28 గంటలు టీవీ చూస్తానండి, అందులో చూసేవన్నీ ఆహారం గురించే. ఆయుర్వేదం డాక్టర్లు చెప్తున్నారు, ఇంగ్లీష్ డాక్టర్లు చెప్తున్నారు, తర్వాత ఇంకోటి హోమియో డాక్టర్లు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన ఫుడ్లన్నీ చూస్తున్నావు నువ్వు, కానీ నీకు ఆకలిస్తే మాత్రం అది ఆకలి నింపటల్లే. ఈ ఆకలి నిండాలి అంటే నువ్వు చేసుకుని తినాలి, నువ్వు దానికోసం ప్రయత్నం చేసుకొని తినాలి. అలాగే మన మనస్సు ఆవేదన తీరాలి అంటే, మాయరహితమయ్యి మాధవుని దర్శించుకోవాలి అంటే మన ప్రయత్నం చాలా చేయాలి. ప్రయత్నం చేయడం కోసము దారాపుత్రాదులు విడిచిపెట్టని అవసరంలే. గురుదేవులు ఎప్పుడు చెప్పలా, శాస్త్రం చెప్పలా, పాండిత్యమేది కూడా చెప్పలా, నీ దారాపుత్రాదులను పోషించుకుంటూనే చూడు. వశిష్ఠాది మహర్షులు వీళ్ళందరూ కూడా వశిష్ఠుడికి 100 మంది పిల్లలు, కానీ ఆయన అస్కలిత బ్రహ్మచారి. ఆయన రాముని రాక కోసం ఆయన తపస్సు చేస్తూ యోగ మార్గంలో ఆయన లైఫ్ను పెంచుకున్నారు. ఆయన ఎవరు? వశిష్ఠ మహర్షి. వారి జీవితాన్ని వారి తాతగారు ఏది నారాయణ వారి బ్రహ్మగారు చెప్పారట. ఏమని? మనవడా మనవడా, నువ్వున్నప్పుడే రాముడు కూడా అవతారం ధరించబోతున్నాడు, నీ చూసుకొని పుణ్యమే పుణ్యము, నువ్వేనయ్యా వారి యొక్క గురువువి, కులగురువువి, నీ అదృష్టమే అదృష్టం అంటే వెంటనే ఆయన మళ్ళీ మారు ప్రశ్న ఇంకొకరిని అడగల, ఆయనకి తెలియకపోతే కదా, ఆయన వెంటనే యోగంతో కూడి జీవితానికి వచ్చిన తర్వాత వెంటనే ఆయన యోగానికి వెళ్ళి ఆయన ఆయుష్ని పెంచుకున్నాడు. ఆయన చూడండి, మన చిన్నప్పుడు అంటూ ఉంటారు యోగానికి ముఖ్యమైనటువంటిది ఏంటి, ఉచ్ఛ్వాస నిశ్వాస. దాన్ని ఏం చేయాలి, కుంభించాలి. ఏది ఇడా పింగళ నాడుల ద్వారా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలని సోహం అనేటువంటి దాని చేత దాన్ని కుంభిస్తే ఏమొస్తుంది, మన జీవితం పెరుగుతుంది. మన చిన్నప్పుడు మాట్లాడుతూ ఉంటే, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే మన పెద్దలు తిడుతుండేవారు, కోపం మందలిస్తుండేవారు, ఏమైనా ఎక్కువ ఆగకరా ఆయుష్ క్షీణమవుతుంది, ఎక్కువ ఆగకరా ఆయుష్ క్షీణమవుతుంది అంట. ఎవరైనా ఎక్కువ మాటలు మాట్లాడుకున్న పిల్లలు కనుక కామ్గా కూర్చుంటే మన పెద్దలు ఏమిటండి ఉండారు, వాడు ఏ సిద్ధ పురుషుడో అయి ఉంటాడు, అందుకనే వాడు ఎక్కువ మాట్లాడటల్లా. ఇది విన్నాము అది విన్నాము, ఇందుకే మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం. అందుకని సంసారాన్ని త్యజించక్కర్లా, సంసారంలో ఉండొచ్చు, సంసార చింతనని ఎంతవరకు అంతవరకే కానీ వెంట పెట్టుకు తిరగక్కర్లా. ప్రపంచంలో ఉండొచ్చు, ప్రపంచంలో నువ్వు బ్రతకొచ్చు, కానీ నీలోకి ప్రపంచం రాకూడదు. అందుకనే విషయాదుల్లో ఉండొచ్చు, కానీ విషయ స్మరణ ఉండకూడదు నీ దగ్గర. ఇంద్రియాలు ఉన్నాయి నీకు, అవి ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవచ్చు, కానీ ఇంద్రియాలకు అధిపతి అయినటువంటిది ఏది, నీ మనస్సు ఉందే, ఆ మనస్సుని భగవంతుని యొక్క దివ్య చరణారవిందముల యందు ఏకాగ్రత చేస్తే మనకి లభించేది ఏది, దైవానుగ్రహం లభిస్తుంది మనకి. కాబట్టి అటువంటి దైవానుగ్రహం, అటువంటి అమ్మ జగన్మాత యొక్క అనుగ్రహం, అటువంటి ఎందుకంటే మనకి అక్కడ ముద్దులొలుగుతూ చక్కగా వెళ్ళి నువ్వు మాట్లాడుకోవాలంతే, అది ఇక్కడికి వచ్చినా కూడా అమ్మ మనతో పాటు మాట్లాడుతూనే ఉంటుంది. అందుకే నీ దృష్టిలో మార్పు రావాలి, సృష్టిలో మార్పు రాదు. సృష్టిని మార్చలేము, కానీ నీ దృష్టిని మార్చుకోగలము. అందుకని అటువంటి నిరంతరము కూడా ఏకాగ్రత కలిగిన మనస్సుతో మహాత్ములు చెప్పినటువంటి త్రోవలో ఏకాగ్రతగా మన మనస్సుని చక్కగా సాధన యందు ఇముడ్చుకుంటూ మనం ఈ జీవన యాత్రని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే, గురువులు మన వెంట ఉండి ఇంట ఉండి, అంటే మన ఇంట్లో కాదు హృదయంలో ఉండి, వారి ద్వారా వచ్చినటువంటి ఏ ఉపదేశం అయితే ఉన్నదో ఆ ఉపదేశము బోధామృతం ద్వారా మన గమ్యస్థానాన్ని మనం చేరగలుగుతాము. కాబట్టి అటువంటి దాక్షాయణి, అటువంటి మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడైనటువంటి గురుదేవులు మనకు అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని ప్రసాదించి సర్వదా గురుపాదుకలు రక్షించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయుడారోగ్యైశ్వర్యములను, పుత్రపవిత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీభవ. హరి ఇంతవరకు ఏ భగవంతుని గురించి అయితే మాట్లాడుకున్నాము, ఏ భగవంతుని సన్నిధానంలో చక్కగా ఇటువంటి మనకు అవకాశం కలిగిందో, అందరి హృదయాల్లో ప్రకాశిస్తున్న భగవంతుడిని మనస్సుని అంతర్ముఖం చేసి ఎవరు ఏ గురువులను ఆశ్రయించారో, ఏ భగవంతుని ఆశ్రయించారో మనస్సును అంతర్ముఖం చేసి 3 సార్లు ప్రణవాన్ని పూరించండి. ఓ